సీట్యూన్స్ ప్రేక్షకులకు మరొకసారి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. ప్రపంచమంతట్లో కూడా ఉన్నటువంటి తెలుగు ప్రజానికానికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం. అశుతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుర్మా అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. ఈ ప్రార్థన ఈ భారతదేశం 5000 సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉన్నది. ఈ ప్రార్థనలో 3 లైన్ చెప్పేది ఏంటంటే, మృత్యుర్మ అమృతంగమయ, నాకు మృత్యు భయం ఉన్నది, దాంట్లోంచి నన్ను బయటికి తీసిరా, నాకు అమృతాన్ని అనుగ్రహించు. మృత్యుపై విజయాన్ని సాధించినటువంటి వ్యక్తే అమృతాన్ని అందించగలుగుతాడు. దీంట్లో మనకి 2 జవాబులు దొరుకుతున్నాయి. ఒకటి ఏంటంటే, మృత్యువు జీవితానికి అంతం కాదు, డెత్ ఈజ్ నాట్ ది డెడ్ ఎండ్. మరణం తర్వాత ఏదో ఉన్నది, అది ఏంటో తెలుసుకోవాలనేటువంటి తపన ప్రతి మానవుడికి ఉన్నది. ఆ జీవితం సుఖవంతంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, నిత్యత్వంలో ఉండాలనేది ఆశ. అందుకనే అమృతాన్ని ప్రసాదించండి అని అడుగుతున్నాడు. అసలు మరణం జీవితానికి అంతం కాదు అని అనటానికి మనకి ఏదైనా శాస్త్రీయమైనటువంటి ఒక నివేదిక కానీ, శాస్త్రీయమైనటువంటి పద్ధతి కానీ ఉన్నదా అని ఆలోచిస్తే, 1956 సంవత్సరంలో రేమండ్ మూడీ అనేటువంటి గుండె జబ్బు వైద్య నిపుణుడు దాన్ని పరిశోధన చేసి ఈ ప్రపంచానికి అందించాడు. ఆయన దగ్గరకు ఒక పేషెంట్ తీసుకొచ్చారు. ఆ పేషెంట్ చనిపోయాడు. అయితే ఆయన హార్ట్ పేషెంట్స్ చూసేటువంటి డాక్టర్గా ఆ వ్యక్తికి కొన్ని రకాలైనటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చాడు. ఎడిజోన్ అని, డెరిఫిలిన్ అని, అడ్రిలిన్ అని. అవి ఇవ్వటంతో ఆ వ్యక్తి బతికాడు. కానీ తనకు తెలుసు డాక్టర్గా ఆ వ్యక్తి 4 నిమిషాలు చనిపోయాడని. ఆ 4 నిమిషాలు ఎక్కడికి వెళ్ళాడు అని తను కొన్ని ప్రశ్నలు అడిగితే అతను ఇచ్చినటువంటి జవాబులు దీనికి అర్థం కాలేదు. అయితే తన మిత్రులకు ఫోన్ చేసి అడిగాడు. ఏమనంటే, మీ దగ్గరికి ఎవరైనా ఒక పేషెంట్ చనిపోయి వచ్చి 4 నిమిషాల తర్వాత కనీసం బ్రతికి వెనక్కి వస్తే అతన్ని ప్రశ్నలు అడగండి అని అడిగాడు. 6 నెలల్లో 153 కేసులు వచ్చినాయి ఆయన దగ్గరికి. ఆ 153 కేసులను కనుక ఆయన చూస్తే చనిపోయిన వాళ్ళు ఇచ్చినటువంటి జవాబులు రమారమి అన్నీ కూడా ఒకేలాగున్నాయి. వాళ్ళు చనిపోతున్నప్పుడు వాళ్ళని ఎవరో బాగా కుదుపుతున్నట్లు, వాళ్ళ యొక్క శరీరం నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారని, అద్దంలో తమను తాము చూసుకున్నట్లు చూసుకున్నారని, ఆ తర్వాత ఒక నల్లటి సొరంగం గుండా వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయారని, ఆ తర్వాత మహా వెలుగులోకి వెళ్ళారని. అక్కడికి వెళ్ళినటువంటి 15 మంది ఇచ్చినటువంటి జవాబు మమ్మల్ని 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి, నేను నిన్ను నిష్పక్షపాతంగా ప్రేమిస్తున్నట్లు నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతున్నావా? 2, నీ జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నావా? ఈ 2 ప్రశ్నలు అడిగిన తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చేశారు. దీంతో రేమండ్ మూడీ ప్రపంచానికి ఒక రుజువునిచ్చాడు శాస్త్రీయమైన పద్ధతిలో. ఏమనంటే, మరణం జీవితానికి అంతం కాదని, మరణం తర్వాత ఏదో జీవితం ఉన్నది అనేటువంటి విషయాన్ని. దీన్ని మీరు బాగా తెలుసుకోవాలనుకున్నట్లయితే గూగుల్లో రేమండ్ మూడీ లైఫ్ ఆఫ్టర్ డెత్ అని కనుక కొట్టినట్లయితే ఆ నివేదిక మొత్తం మీకు దొరుకుద్ది. అది ఖచ్చితంగా శాస్త్రీయమైనటువంటి రుజువుగా ఉన్నది. మరణం జీవితానికి అంతం కాదు, మరణం జీవితానికి అంతం కాకపోయినట్లయితే మరణం తర్వాత ఏముంటుంది? 2 రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి, చక్రకమైనటువంటి ఆలోచన, అంటే ఏంటి, సర్క్యులర్గా ఆలోచిస్తూ ఉంటారు. 2, స్ట్రెయిట్ లైన్, తిన్నంగా చక్రకంగా ఆలోచించే దాన్ని పునర్జన్మ సిద్ధాంతం అంటారు. హైందవులు, బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు, జైన మతానికి చెందినటువంటి వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి జన్మిస్తాడు, చనిపోతాడు, ఆ తర్వాత తన జీవితాన్ని ఇంకో విధంగా జీవిస్తూ ఉంటాడు. తన పాప పుణ్యాలను బట్టి యొక్క చక్రం నడుస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇది పునర్జన్మ సిద్ధాంతం. 2, క్రైస్తవులు, ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు, యూదా మతానికి చెందిన వాళ్ళు నమ్మేది. అదేంటంటే, ఒక జీవితం అది స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. ఒక వ్యక్తి ఒకసారి పుడతాడు, ఆ తర్వాత చనిపోతాడు, ఆ తర్వాత నిత్యత్వంలోకి వెళ్ళిపోతాడని. ఈ 2 ఏదో ఒకటే రైట్ అవ్వాలి. ఏది రైట్ అంటారు? ముందు పునర్జన్మ సిద్ధాంతం గురించి ఆలోచిద్దాం. పునర్జన్మ సిద్ధాంతం నిజం అవ్వాలంటే 4 ప్రశ్నలకి మనకు జవాబు దొరకాలి. మొదటిది, మనిషి నైతిక జీవి కాబట్టి మనిషి మంచోడు చెడ్డోడు అనే తారతమ్యం ఉంటుంది. తన యొక్క చెడ్డ పనులు బట్టి తర్వాత యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది నిర్ణయించవచ్చు. నేను ఒకవేళ బాగా చెడ్డగా జీవిస్తే ఓ కుక్క గాను, ఓ పంది గాను, ఓ దోమ గాను, ఓ పిల్లి గాను పుట్టడం అనేది సహజం. అయితే ఆ విధంగా పుట్టిన తర్వాత ఆ జంతువు తర్వాత జీవితాన్ని ఎవరు నిర్ణయిస్తారు, ఎలా నిర్ణయిస్తారు? మంచి దోమ చెడ్డ దోమ అనేది ఉంటుందా? మంచి కోతి చెడ్డ కోతి అనేది ఉంటుందా? మంచి మామిడి చెట్టు చెడ్డ మామిడి చెట్టు అనేది ఉంటుందా? నైతిక విలువలు అనేవి వేరే జీవులు ఎవరికి కూడా లేవు కదా. ఆ తర్వాత జీవితాన్ని ఎవరు నిర్ణయిస్తారు? అది ప్రశ్నగానే మిగిలిపోద్ది. రెండో ప్రశ్న ఏంటంటే, ఈ ప్రపంచంలో గనక మనం చూసినట్లయితే వద్దు అంటే పెరిగేది మనుషుల జనాభా, కావాలంటే పెరగంది జంతువులు. ఒకవేళ పాపం గనక పేటరైపోతున్నట్లయితే జంతువులు ఎక్కువైపోవాలి, మనుషులు తగ్గిపోవాలి, అలా ఎందుకు జరగట్లేదు? ఇది రెండో ప్రశ్న. మూడోది, మనం ఒకవేళ తెలిసినటువంటి చరిత్ర అంతా కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మానవ యొక్క పాపులేషన్ జనాభా పెరుగుతూనే ఉన్నది కానీ తగ్గలేదు, దానికి కూడా జవాబు లేదు. నాలుగో ప్రశ్న, చక్రానికి ఒక ఆరంభం ఉంటుంది, అంతం ఉంటుంది, మానవ జీవితానికి ఆరంభం ఎక్కడ, అంతం ఎక్కడ? వీటికి జవాబులు దొరకనప్పుడు మనం రీఇన్కార్నేషన్, పునర్జన్మ అనేది ఎలా నమ్మగలుగుతాం? ఇక రెండోది ఒకటే, అదేంటంటే మానవుడు ఒకసారి పుడతాడు, ఆ తర్వాత చనిపోతాడు, నిత్యత్వంలోకి వెళ్ళిపోతాడు. నిజమేనంటారా? ఆ నిత్యత్వ జీవితం ఎలా ఉంటుంది, ఎలా తెలుసుద్ది? ఎవరిని అక్కడికి వెళ్ళి వస్తే కనుక కదా మనకు తెలిసేది. అయితే నేనే ఆ విధంగా వెళ్ళొచ్చిన వాడిని అని చెప్పగలుగుతున్నాడు యేసయ్య. దీంతో మనకి రెండు ప్రశ్నలు వచ్చాయి. మొదటిది, మనం మృత్యోర్మ అమృతాంగమయ, మృత్యువులోంచి నిత్యత్వంలోకి నడిపించు అని ప్రార్థన చేశాం, అది దేవుడికి చేశాం. రెండోది, మన జీవితం అనేది స్ట్రైట్ లైన్ అని నిర్ధారించాం. అయితే ఆ స్ట్రైట్ లైన్ రుజువు చేయగలిగేవాడు ఎవరు అని ఈ రెండు ప్రశ్నలకి జవాబు ఇవ్వగలిగేవాడిగా మిగిలిపోయాడు యేసయ్య. అయితే క్రైస్తవులు నమ్ముతున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా సిలువ మీద చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత మూడో దినాన తిరిగి లేచాడా లేదా అనే ప్రశ్నకి జవాబు మీద ఆధారపడింది. అయితే యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నాడు అనేటువంటి మాట ఎటువంటి అనుమానం లేనటువంటి మాట. చరిత్రలో ఆయన ఖచ్చితంగా ఉన్నటువంటి వాడు. ఆయన్ని సిలువేశారు అనేది కూడా చరిత్ర అంగీకరించేదే. అయితే చరిత్ర బహుశా చెప్పలేకుండా మిగిలిపోయేది ఏంటి, చరిత్రలో చాలామంది రాశారు కానీ మిగిలిపోయేది ఏంటంటే ఆయన తిరిగి లేచాడా లేదా అనేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు ఈరోజు మనం జవాబు వెతకడానికి ప్రయత్నించేద్దాం. అయితే మీరు ఇంకో ప్రశ్న కూడా వేయచ్చు, యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచినట్లయితే నాకు వచ్చే లాభం ఏంటి? ఆయన్నే అడుగుదాం, ఆయన మరణంపై ఎందుకు విజయాన్ని సాధించాడు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దేవుడైతే ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఆయన చావుకు కారణం ఏంటి? ఆయన చావులోంచి ఎందుకు బయటకు వచ్చాడు? ఒకవేళ మనం అడుగుదాం, యేసు ప్రభుని ఎందుకు సిలువేశారు అని అడిగితే యూదులు ఏమంటారు తెలుసా? ఆయన సాధారణమైనటువంటి మనిషి అయి ఉండి దేవుడు అని చెప్పుకున్నాడు, అందుకు మేము సిలువేశామంటారు. చాలామంది ముస్లింలు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు, యేసు ప్రభు ఎక్కడైనా నేను దేవుడు అని చెప్పుకున్నాడని. యేసు ప్రభు గనక దేవుడు అని చెప్పుకోకపోయినట్లయితే ఆయన సిలువేసి ఉండేవాళ్ళు కాదు. ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు కాబట్టి దాన్ని దేవ దూషణ అంటారు, అందుకే ఆయన సిలువేశారు. యోహాన్ సువార్త 10:32లో మీరు ఎందుకు రాళ్ళు తీశారు అని అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి జవాబు, నువ్వు సాధారణమైన మనిషి అయ్యండి దేవుడు అని చెప్పుకుంటున్నావని. ఒకవేళ రోమన్ అధికారుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని ఎందుకు సిలువేశారు అంటే వాళ్ళు ఇచ్చేటువంటి జవాబు ఏంటి తెలుసా? నేను రోమన్ రాజుని అని చెప్పుకున్నాడని, అది ఒక విధంగా టెర్రరిజం లాంటిది అని అంటారు. ఇక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, నా యేసయ్య నువ్వు ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చింది అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? మానవ పాపానికి విమోచనకరంగా నేను ఉండడానికి చనిపోయాడు, మానవ పాపానికి ప్రక్షాళన కలిగించడానికి నేను చనిపోయాను. మానవుడు చేసినటువంటి పాపాన్ని ఖచ్చితంగా దేవుడు సీరియస్గా చూస్తున్నాడు, ఆయన పవిత్రుడు కాబట్టి. దానికి వెల చెల్లించకుండా, దానికి సరి అయినటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా దేవుడు మనల్ని బయటికి తీసుకురాలేడు. అందుకనే యేసు ప్రభు వారు ఆ రక్తము కార్చడం బట్టి ఆయన మనకి విమోచన కలిగించడానికి, ఇష్టపడటానికి, ఈ లోకంలో చనిపోవడానికి వచ్చానని చెప్తున్నాడు. అని ఇంకొక మాట చెప్తాడు, నేను మీ పాపాల కోసమే చనిపోవడానికి వచ్చానంటానికి నేను మీకు ఇవ్వగలిగేటువంటి ఒకే ఒక రుజువు ఏంటనంటే మీరు నన్ను చంపుతారు, నేను మూడో దినాన్న తిరిగి లేస్తాను అని చెప్పాడు. యేసుక్రీస్తు వారిని శుక్రవారం 9:00 ఆ ప్రాంతంలో సిలువేశారు. 3 ప్రాంతాలకల్లా ఆయన చనిపోయాడు. 3 ప్రాంతానికి ఆయన్ని సమాధికి తీసుకెళ్ళటానికని అనుమతి తీసుకొని సమాధి చేసేశారు. బహుశా ఆయన సమాధి బహుశా 5:30 లోపలు చేసేసి ఉండాలి. ఎందుకు అని అంటే యూదులు కాలమానం వేరుగా ఉంటుంది. ఎలా ఉంటారంటే మనకైతే రాత్రి 12 తర్వాత రోజు మారుతుంది, కానీ వాళ్ళకి సాయంత్రం 6 తర్వాత రోజు మారుతుంది. కాబట్టి శుక్రవారం సాయంత్రం 6 శనివారం ఆరంభమవుతుంది వాళ్ళ దృష్టిలో. శనివారం అనేది సబ్బాతు, పవిత్రమైంది. ఆ దినాన్న శవాన్ని ముట్టుకోకూడదు, ఆ దినాన్న పని చేయకూడదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చేసేటువంటి పని ఏంటి అనంటే సాయంత్రం 5:30 యేసు ప్రభుని సమాధి చేసేసి ఇంటికి వచ్చి వాళ్ళు స్నానం చేసి సబ్బాతికి సిద్ధపడి ఉండాలి. ఆ విధంగా లెక్కేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం రోజు ఆయన సమాధిలో ఉన్నాడు, శనివారం రోజు ఆయన సమాధిలో ఉన్నాడు. శనివారం సాయంత్రం 6 తర్వాత ఆదివారం ఆరంభమైంది. మనకి తెలిసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత 3 గంటల లోపల తిరిగి లేచాడు. ఎందుకంటే 3 గంటలు ఆ ప్రాంతాలకి స్త్రీలు వెళ్ళారు యేసు ప్రభుకి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలి అనేటువంటి పరిస్థితులు. అప్పటికే రాయి తెరుచుకోనుంది. కాబట్టి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 దినాలు ఆయన సమాధిలో ఉన్నాడు. అదేంటండి, దినానికి మధ్యలో చెప్పిన దాన్ని పూర్తి దినం అంటారా? అంటారు. ఒకవేళ గనక నేను ఈరోజు చనిపోయాను అనుకోండి, నా 3వ దినం ఎప్పుడు చేస్తారు? రేపు కాక ఎల్లుండి చేస్తారు. 3వ దినం అనేది ఆ విధంగా ఉంటుంది. హైందువులు అదే విధంగా ఆలోచిస్తారు, ముస్లింలు అదే విధంగా ఆలోచిస్తారు, క్రైస్తవులు కూడా అదే విధంగా ఆలోచిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా 3వ దినాన్ని తిరిగి లేచాడు? ఆ విధంగా జరిగిందా? అది ఈరోజు మనం చెప్పుకునేది. యేసుప్రభు వారిని శుక్రవారం సమాధి చేసేశారు. శనివారం కొంత అనుమానం వచ్చింది. ఏమనంటే, ఈయన 3వ దినాన్ని తిరిగి లేస్తానన్నాడు, లేస్తాడో లేదో తెలీదు. ఒకవేళ లేవకపోయినా లేచాడని ఎవరన్నా ఎత్తుకుని వెళ్ళిపోయి చెప్తారేమో, అప్పుడు మరీ ఘోరంగా ఉంటుందని ఆయన సమాధి చుట్టూ రోమన్ సైనికుల్ని పెట్టారు. 16 మంది ఉంటారు, 4 కాపలా కాస్తూ ఉంటారు, 12 మంది నిద్రపోతారు. 4 గంటలకు ఒకసారి డ్యూటీ మారుతూ ఉంటుంది. పెద్ద రాయి ఆయన సమాధికి అడ్డుగా పెట్టారు, సుమారు 1.5 టన్ను ఉంటుంది. ఆ రాయి మీద రాజముద్ర వేశారు. అంటే ఏంటి, ఎవరు కూడా దాన్ని ముట్టుకోవడానికి కానీ తాకడానికి కానీ వీల్లేదు అనేటువంటి ఆ కఠినమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం పొద్దున్న ఆయన సమాధికి ఉన్నటువంటి రాయి పక్కకు దొర్లిపోయింది. లోనికి వెళ్ళి చూస్తే యేసుప్రభు వారి యొక్క శరీరం లేదు. ఇక చుట్టూ ఉన్నటువంటి ఆ కాపలా కాసేవాళ్ళు పారిపోయారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఒక విధమైనటువంటి గలిబిలి ఆరంభమైంది. ఈ విధంగా జరిగినటువంటి కరెక్ట్గా 50వ రోజు పేతురు అనేటువంటి భక్తుడు యెరూషలేము నడివీధిలోకి వచ్చి నిలబడి, మీరు యేసుప్రభుని చంపి సమాధి చేశారు, 3వ దినాన దేవుడు తిరిగి లేపాడు, దానికి మేము సాక్షులు అని చెప్పాడు. 50వ రోజున ఒక వ్యక్తి పుకారు లేపడం అనేది అసాధ్యం. యేసయ్య తిరిగి లేచాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటే, యేసుప్రభు నిజంగా తిరిగి లేచాడా, లేకపోతే అబద్ధాలు వీళ్ళు ఈ లోకానికి అందిస్తున్నారు? క్రైస్తవత్వం అంతా కూడా నిలబడుంది యేసుప్రభు వారు తిరిగి లేచారా లేదా అనేటువంటి ఆ ఒక్క వాస్తవం మీద. అది నిజంగా జరిగిందా లేదా అనే దాన్ని మనం చూద్దాం. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేసేదేం కాదు, ఎందుకంటే చరిత్రకు సంబంధించింది కాబట్టి. పరిస్థితుల యొక్క మనం రుజువులను బట్టి ఆలోచించాలి, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు. యేసుప్రభు వారు తిరిగి లేచారా లేదా అని అంటానికి మనం చూడగలిగేటువంటి రుజువులు ఏంటో చూద్దాం. యేసుప్రభు వారి యొక్క సమాధి ఆదివారం పొద్దున్న ఎలా ఉంది? బహుశా 2 రకాలుగా ఉండాలి. 1, ఆయన సమాధిలో శరీరం ఉండి ఉండాలి, లేదా ఖాళీగా ఉండాలి. శరీరం ఉన్నప్పటికి కూడా ఈ శిష్యులంతా కూడా ఖాళీగా ఉంది అని చెప్తున్నారంటే ఏమై ఉండొచ్చు? ఒకవేళ అలాగే ఆలోచిద్దాం. 2 కారణాలు. 1 ఏంటంటే తప్పుడు సమాధి. ఇది విధంగా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. కిర్సాప్ లేక్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త దీన్ని ప్రబోధించాడు, ఒక ఫిలాసఫర్. ఏమనంటే, తప్పుడు సమాధి చూపించి యేసుప్రభు తిరిగి లేచాడని అబద్ధాలు ఆడుతున్నారని, అది సాధ్యమా? యేసుప్రభు వారిని పాతిపెట్టిన 36 గంటలకి సమాధి మర్చిపోవటం సాధ్యమా? 2, యేసుప్రభు వారి యొక్క సమాధి మర్చిపోయినట్లయితే సెక్యూరిటీ గారిని అడిగినట్లయితే సరిపోద్ది కదా, ఎందుకని సెక్యూరిటీ గారిని అడగలేకపోయారు? మరి ఇక 3, వాళ్ళు సీల్ చేసినటువంటి రాయి చూడొచ్చు కదా, ఎందుకు ఆ విధంగా చూడలేకపోయారు? 4, అసలు ఖచ్చితమైన రుజువని తెలుసా? యేసుప్రభుని సమాధి చేసింది సమాధుల దొడ్లో కాదు, సమాధుల తోటలో కాదు. ఆయన సమాధి చేసింది ఒక తోటలో, ఆ తోటలో ఒకటే సమాధి ఉంది. కాబట్టి తప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు. కాబట్టి మొదటి దాన్ని కొట్టేద్దాం. ఇక 2 ఏంటంటే హలూసినేషన్, భ్రమ అంటారు. భ్రమ అంటే ఏంటి తెలుసా? మీకు ఏదైనా ఒకటి జరుగుద్ది అనేటువంటి విపరీతమైనటువంటి ఆశ ఉన్నట్లయితే అది జరుగుతుంది అనుకొని ఫీల్ అయిపోతూ ఉంటారు, దాన్ని భ్రమ అంటారు. ఒక సైకాలజీ వాడి దగ్గర కానీ సైకియాట్రిక్ దగ్గర కానీ వెళ్ళి భ్రమ హలూసినేషన్ గురించి మాట్లాడితే ఏమంటాడు తెలుసా? 2 విషయాలు చెప్తాడు. భ్రమ అనేది విపరీతమైనటువంటి విశ్వాసం ఉంటేనే జరుగుద్ది. 2, ఒకే రకమైనటువంటి భ్రమ ఇద్దరికి రాదు. అంటే మా నాన్నగారు వస్తారనేటువంటి ఆశ ఉన్నట్లయితే మా నాన్నగారు వచ్చారేమో అని నేను తొందరపడచ్చు, కానీ నా పక్కన తొందరపడ్డం. కాబట్టి ఒకే రకమైన భ్రమ ఇద్దరికి రావడానికి వీల్లేదు. యేసుప్రభు వారు తిరిగి లేచారు అనేటువంటి మాట ఒకేసారి 500 మంది చెప్పారు. కాబట్టి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒకే రకమైన భ్రమ 500 మందికి కలగడం అసాధ్యమని చెప్తారు. 2 సమస్య వచ్చిందని తెలుసా? యేసుప్రభు యొక్క శిష్యుల్లో చాలామంది నమ్మలేదు యేసుప్రభు తిరిగి లేవలేదంటే. అంత దాకేందుకు, యేసుప్రభు యొక్క శిష్యులు 12 మందిలో ఒక ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు, 11 మందిలో పది మందికి యేసుప్రభు ఒకసారి కనబడ్డాడు. ఆ 10 మంది 11వ వాడికి చెప్తున్నాడు. ఆ 11వ వాడు ఎవరో కాదు, తోమా. చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా, యేసుప్రభు గాయాల్లో ఏలు పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. అంత భయంకరమైనటువంటి అనుమాన పిశాచికి హలూసినేషన్ కలగడం అనేది అసాధ్యం. యేసుప్రభు వారు వచ్చి తోమాకి తన గాయాలు చూపించినప్పుడు నా దేవా నా ప్రభువా అని ఆయన విశ్వాసం చూపించాడు. అదే తోమా భారతదేశానికి వచ్చి మొట్టమొదటిసారిగా యేసుప్రభు గురించి సువార్తను బోధించాడు. ఆయన యొక్క సమాధి మద్రాసు నుంచి 25 కిలోమీటర్ల దక్షిణాన మైలాపూర్ అనేటువంటి ఊరిలో కొండ మీద ఉండేది. అది చరిత్ర, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. కాబట్టి అది హలూసినేషన్ కాదు. ఒకవేళ హలూసినేషన్ అయితే కనుక యేసుప్రభు శవాన్ని చూపించినట్లయితే అయిపోయింది, అది కానీ జరగలేదు. కాబట్టి యేసుప్రభు యొక్క సమాధి నిండుగా లేదు, ఖచ్చితంగానే ఖాళీగానే ఉంది. ఎందుకు ఖాళీ అయి ఉండాలి? ఖాళీ అవడానికి 2 కారణాలు అని చెప్తూ ఉంటారు తప్పుడు సిద్ధాంతం వాడు. ఒక కారణం ఏమని చెప్తారంటే, ఆయన శవాన్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని. ఎవరు ఎత్తుకెళ్తారు? 2 పార్టీలు, యేసుప్రభు పార్టీ, యేసుప్రభుకి వ్యతిరేకమైన పార్టీ. యేసుప్రభు పార్టీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు అనుకో, ఎందుకు ఎత్తుకెళ్ళి ఉంటారు? యేసుప్రభు పార్టీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి శవాన్ని దాచుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి కొన్ని ప్రశ్నలు ఏంటంటే, యేసుప్రభు యొక్క సమాధి చుట్టూ సైనికులు ఉన్నారు కదా, సెక్యూరిటీ గార్డులు. ఆ సెక్యూరిటీ గార్డులు కనుక ఒకవేళ నిద్రపోతున్నట్లయితే మొత్తం 16 మందిని కూడా చంపేస్తారు. అది వాళ్ళకు ఉన్నటువంటి రూల్. బైబిల్లో పౌలు అనేటువంటి వ్యక్తి ఫిలిప్ అనే ఊర్లో జైల్లో ఉన్నప్పుడు జైలు తలుపులు తెరుచుకున్నప్పుడు జైలు అధికారి పొడుచుకొని చచ్చిపోదాం అనుకున్నాడు, ఎందుకంటే అంత కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది. యేసుప్రభు యొక్క సమాధిలోంచి ఎత్తుకొని వెళ్ళిపోయినట్లయితే శవాన్ని ఖచ్చితంగా ముందు 16 మంది సైనికుల్ని చంపేయలేదు, కానీ చంపలేదు. ఎందుకని? రెండో ప్రశ్న, ఒకవేళ సైనికులు ఏమండి మేము నిద్రపోతున్నామండి అని చెప్పారనుకో, నిద్రపోతున్నట్లయితే ఎవరో వచ్చి శవాన్ని ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు అని అంటే బాగుంటుంది, కానీ యేసుప్రభు శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారని నిద్రపోతున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అది అబద్ధం కదా, అబద్ధం ఆడుతున్నట్లు మనకు అర్థమైపోద్దా? మూడోది, యేసుప్రభు శిష్యులే కనుక ఆయన శవాన్ని ఎత్తుకెళ్ళినట్లయితే యేసుప్రభు తిరిగి లేచాడు అని అబద్ధం ఆడారు. ఆ అబద్ధానికి వాళ్ళు చచ్చిపోయినట్లయితే అంతకంటే మూర్ఖులు ఉంటారా? ప్రపంచమంతా అబద్ధం బోధించడానికి వెళ్ళారా? ఆ ప్రశ్నకి జవాబు దొరకదు. కాబట్టి దొంగతనం చేసి ఆయన శవాన్ని ఎత్తుకెళ్ళిపోవడం అనేది జరగలేదు. పోనీ కావాలని యూదులే ఆ శవాన్ని దాచిపెట్టేశారు అని అనుకుందాం. యూదులే శవాన్ని దాచిపెట్టినట్లయితే 50వ రోజున పేతురు యెరూషలేం పట్టణం మధ్యలో మాట్లాడుతుంటే, అరే ఊరుకరా, ఇదిగో యేసుప్రభు శవం చూపిస్తే అయిపోయేది కదా, చూపించలేకపోయారు. కాబట్టి ఇక 4వ సిద్ధాంతం మిగిలిపోయింది. దీన్నే ఏమంటారు తెలుసు, సూన్ థియరీ అంటారు. సూన్ అంటే యేసుప్రభు సృహ తప్పి పడిపోయాడని. హ్యూజెస్ కాన్ఫీల్డ్ అనే జర్మన్ ఫిలాసఫర్ 18వ శతాబ్దంలో దీన్ని ప్రబోధించాడు. ఏమంటాడు తెలుసా, యేసుప్రభు శిలువ మీద చనిపోయినట్లు కనబడ్డాడంట. ఆయన చనిపోయాడేమో అని అనుకొని ఆయన పాతి పెట్టేశారంట. అయితే 36 గంటల తర్వాత ఆయన నెమ్మదిగా లేచిపోయాడంట. లేచి డ్రాయిని దొర్లించాడంట. చుట్టూ ఉన్న సైనికుల్ని ఏదో విధంగా తప్పించుకున్నాడంట. ఆ తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చి, నేను తిరిగి లేచానని చెప్పండి, లోకమంతటికి నేనే రక్షకుని అని చెప్పండి అని. అక్కడి నుంచి ఆయన నడుచుకుంటూ హిమాలయాలు దాటి భారతదేశానికి వచ్చాడంట. కాశ్మీర్ అనేటువంటి రాష్ట్రం శ్రీనగర్ అనేటువంటి ఊర్లో తబిత అనే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని 129 సంవత్సరాలు బతికిన 4 పిల్లల్ని కానీ చనిపోయాడని ఒక ప్రబోధాన్ని, ఒక ఆలోచన ముందు పెడుతూ ఉంటారు. శ్రీనగర్ పట్టణానికి బయట ఉన్నటువంటి ఒక సమాధిని చూపించి ఇదే యేసుప్రభు సమాధి అని చెప్తూ ఉంటారు. ఇది నమ్మటానికి సాధ్యమేనా? ఇది నమ్మాలి అంటే ఏమేమి మనం ఆలోచించాలి చూడండి. యేసుప్రభు తిరిగి లేచాడు అనేటువంటి ఒక అద్భుతం నమ్మటం సులభమా, లేకపోతే అనేక అద్భుతాలు కలిసి ఒకేసారి జరిగినాయి అని చెప్పడం నమ్మకం సులభమా? యేసుప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన చనిపోయాడా లేదా తెలుసుకోవడానికి పక్కన బళ్ళెంతో పొడిచారు అని చెప్పారు. ఆ బళ్ళెంతో పొడిచినప్పుడు బయటికి లాగినప్పుడు నీళ్లు రక్తం కారాయి అని చెప్తున్నారు. యేసుప్రభుని పొడిచినప్పుడు బహుశా 5-4 ఈ 2 రిమ్స్ మధ్య నుంచి ఆయన పొడిచిన ఉంటారు. ఎందుకనంటే ఎలా చెప్పగలుగుతున్నారంటే, మన గుండెకాయ పెరికార్డియం అనేటువంటి ఒక సంచిలో ఉంటుంది. ఈ పెరికార్డియం అనే సంచిలో సుమారు 1/2 లీటర్ ద్రవం ఉంటుంది, దాన్ని పెరికార్డియం ఫ్లూయిడ్ అంటారు. ఆ ఫ్లూయిడ్ మధ్యన మన యొక్క గుండెకాయ భద్రంగా దాచబడి ఉంటుంది అనమాట. అది జరిగేది అయితే ఆ యొక్క పెరికార్డియంని పొడిచి బయటకు వస్తున్నప్పుడు ఆ పెరికార్డియం నీళ్లు బయటకు వచ్చాయి, ఆయన నీళ్ళలాగా కనబడ్డాయి, తర్వాత రక్తం బయటకు వచ్చింది. పెరికార్డియంలోకి గుండెకాయలో ఉన్నటువంటి రక్తం కనుక బయటకు వచ్చినట్లయితే ఫారెన్సిక్ సైన్స్ ప్రకారం యేసుప్రభు వారు షాక్ను బట్టి చనిపోయాడు అని అర్థం అనమాట. ఏలి ఏలి లామా సబక్తాని అని యేసుప్రభు అరిచి చచ్చిపోయినప్పుడు జరిగింది అదే. ఆయనకి షాక్ కలిగింది, ఆ షాక్కి ఆయన చనిపోయాడు. ఆయన ఖచ్చితంగా చనిపోయాడు అని అనడానికి అదొక శాస్త్రీయమైనటువంటి నివేదిక మిగిలిపోయింది. ఆయన చనిపోయాడు అని తెలిసిన తర్వాత ఆయన్ని సమాధికి చేయడానికి అప్పగించారు. కాబట్టి ఆయన చనిపోలేదని ఎలా చెప్తారు? రెండోది, యోధ ఆచారంలో సమాధి చేయటం అంటే ఎలా ఉంటుంది తెలుసా? 9 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు ఉన్నటువంటి బట్టలు ఆయన్ని పడుకోబెట్టి సుమారు 30 కేజీలు సుగంధ ద్రవ్యాలు రాసి ఆ బట్టను చుట్టేసి పైన బోళం మయర్ అనే దాన్ని రాస్తారు. 1/2 గంటకి అది గడ్డ కట్టేస్తుంది, అంటే సిమెంట్ కట్టేసినట్లు ఉంటుంది అనమాట. అలాంటి సిమెంట్ కట్టేసిన దాంట్లో యేసుప్రభువుని పెట్టేస్తే వాన ఉక్కిరి బిక్కిరి అయిపోయి చచ్చిపోవాలి. అయినప్పటికీ కూడా చచ్చిపోకుండా 2వ రోజు అయిన తర్వాత 3వ రోజున తిరిగి లేస్తే కట్లు లాన్ నుంచి ఇప్పుకోలేడు. లాజర్ని ఏసే లేపాడు కానీ కట్లు మాత్రం బయట నుంచి ఇప్పారు. పోని కట్లు ఇప్పుకున్నప్పుడు కూడా యేసుప్రభు చేతికి గాయాలు తగిలినాయి. గాయాలు తగిలినటువంటి ఆయన చేయి 3వ దినానికి రసికారుతూ ఉంటుంది. రసికారేటువంటి ఆ చేతులతో 1.5 టన్ను బరువు కలిగినటువంటి రాయిని ఆయన కదల్చడం అనేది అసాధ్యం. కాళ్ళకు అప్పటికే దెబ్బలు తగిలాయి. దెబ్బలు తగిలినటువంటి ఆ కాళ్ళతో యేసుప్రభు వారు హిమాలయ మంచుకొండలు దాటాడంటే అసాధ్యం, అది దాటలేదు. ఇవి అద్భుతాలు అన్నీ కూడా కలిసి నమ్మటం మీకు సులభం అనుకుంటే మీరు ఆలోచించండి, యేసుప్రభు తిరిగి లేచాడు అనేదే సులభంగా ఉంటుంది. యేసుప్రభు వారు తిరిగి లేచాడు అనటానికి మనకి ఇంకా వేరే రుచువులు ఏమన్నా ఉన్నాయా? 4 రకాలైనటువంటి రుచువులు చెప్తాను యేసుప్రభు తిరిగి లేచాడు అనటానికి. యేసుప్రభు తిరిగి లేచాడని తెలుసుకున్నటువంటి పేతురు యోహాను పరిగెట్టుకుంటా సమాధి దగ్గరికి వెళ్ళారు. అయితే పేతురు సమాధి బయట రాయి డొర్లించడం చూసి ఆయన నమ్మేశాడు. యోహాను మాత్రం నమ్మలేదు, సమాధిలోకి వెళ్ళాడు. సమాధిలోకి వెళ్ళినప్పుడు యేసుప్రభుకి చుట్టూ పెట్టినటువంటి బట్ట కకూన్ లాగా అలా ఉండిపోయింది. కకూన్ అంటే మనకి తెలుసు అప్యోపా దశలో సీతాకోకలు చిలుకుంటుంది, ఆ కకూన్ అలాగే ఉండిపోయింది. అంటే ఏంటి, యేసుప్రభుకి చుట్టూ పెట్టినటువంటి బట్టలు అలాగే ఉండిపోయినాయి. కోడిగుడ్డు డొల్లలాగా లాన్ నుంచి మాత్రం ఆయన శరీరం బయటకు వచ్చింది. అంతేకాకుండా ఆయన తల దగ్గర నాప్కిన్ అంటే బట్ట, తల బట్ట అలా మడిచిపెట్టి ఉన్నది. యూధ ఆచారంలో ఆ విధంగా నాప్కిన్ బట్ట మడిచిపెట్టి ఉండటం అనే దానికి ఒక అర్థం ఉంది. ఏంటంటే ఒక యూదుడు భోంచేస్తున్నప్పుడు ఆయన పక్కన చేయి తుడుచుకోవడానికి బట్ట పెడతారు, ఆ బట్ట మడిచిపెట్టే ఉంటుంది అనమాట. కాబట్టి యూదుడు తింటూ మధ్యలో లేచి వెళ్ళిపోతే మడిచిపెట్టి ఉన్నటువంటి బట్ట కనుక ఉంటే అర్థమేంటి తెలుసా? నేను అన్నం ఇంకా ముగించలేదు, మళ్ళీ వస్తానని అర్థం. ఒకవేళ అన్నం ముగిస్తే అతను చేసే పని ఏంటంటే చేయి కడుక్కొని ఆ బట్టని నలిపేసి పక్కకు పడేస్తాడు. నలిపేసి పక్కకు పడేస్తే నేను బోన్ చేయటం పూర్తి అయిపోయింది అని. మడిచిపెట్టి పెడితే అర్థం ఏంటంటే నేను మళ్ళీ వస్తానని. ఏసయ్య ఆ బట్ట పక్కన మడిచిపెట్టి ఎందుకు పెట్టాడు తెలుసా? నేను మళ్ళీ వస్తానని ఆ దినాన్ని రుజువు చేశాడు. ఆయన తిరిగి లేచాడు, మళ్ళీ వస్తానని రుజువు చేస్తున్నాడు. 2వ అద్భుతమైనటువంటి రుజువు ఏంటంటే యేసుప్రభు తిరిగి లేచాడు అని అంటానికి. యేసుప్రభు తిరిగి లేచిన 50వ దినాన ఆయన గురించి సాక్ష్యం అవడం మొదలుపెట్టారు. ఒక పుకారు కాదు అని అంటానికి అద్భుతమైనటువంటి రుజువు ఇది. 3వ అద్భుతమైన రుజువు ఏంటంటే యేసుప్రభు వారిని ఎవరైతే చూశారో వాళ్ళ యొక్క జీవితాలు మారిపోయాయి, అద్భుతంగా మారిపోయాయి. పిరికి బందగా ఉన్నటువంటి శిష్యులు ధైర్యంగా హతసాక్షులుగా చనిపోవడానికి ఇష్టపడ్డారు. అనుమానించేటువంటి తోమ భారతదేశానికి వచ్చి సువార్తను బోధించాడు. అనేక మందిని చంపడానికి క్రూరంగా వ్యవహరించినటువంటి పౌలు శాంతి దూతగా మారిపోవడానికి ఇష్టపడ్డారు. ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్స్ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది యేసయ్య తిరిగి లేచాడు అనేటువంటి మాట. కాబట్టి యేసయ్య తిరిగి లేస్తే మనకు వచ్చేది ఏంటి? ఆయన తిరిగి లేచాడు, బాగానే ఉంది. ఆయన తిరిగి లేస్తే నాకు కలిగేటువంటి లాభం ఏంటి అనే ప్రశ్న మీకు రావచ్చు. దానికి మీకు ఒక వచనాన్ని చదివి వినిపిస్తాను. 1 కొరింథీ 15:3-4 నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదటి మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందిన. లేఖనముల ప్రకారం అంటే ప్లాన్ ప్రకారం, ముందుగా ఆలోచించిన ప్రకారం, ముందుగా బయలుపరిచిన విధానంగా యేసుప్రభు వారు చనిపోయాడు. అది అనుకోకుండా జరిగింది కాదు. ఎందుకు చనిపోయాడు అని అంటే మన పాపముల నిమిత్తం చనిపోయాడు. పాపానికి రక్తము చిందించాల్సినటువంటి అవసరం ఉంది, ఆ రక్తాన్ని చిందిస్తూ ఆయన చనిపోయాడు. 4వ వచనం, లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడింది. ఆయన తిరిగి లేచింది ఎందుకు? ఆయన మన కోసమే చనిపోయాడు అంటానికి రుజువు. 2వది, ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు ఆయన ఏ విధంగా తిరిగి లేచి నిత్యత్వంలోకి వెళ్ళాడు, మనం కూడా అదే విధంగా నిత్యత్వంలోకి వెళ్తాము అంటానికి రుజువు ఇవ్వడానికి, అద్భుతమైనటువంటి నిరీక్షణ ఇవ్వడానికి యేసుప్రభు వారు అందుకే ఏమని చెప్పారు తెలుసా? నాయందు విశ్వాసం ఉంచు వారు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారు. మనం ఈ యొక్క వర్తమానాన్ని మొదట ఏ మాటతో ఆలోచించాలని తెలుసా? మృత్యోర్మ అమృతంగమయ్య, మృత్యువులోంచి నిత్యత్వంలోకి నడిపించవా. ఏసేమన్నాడు తెలుసా? నా యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములోంచి అంటే మృత్యువులో నుంచి నిత్యత్వం అంటే జీవంలోకి నడపబడతాడు. ఏసయ్య మరణించి తిరిగి లేచింది మన పాపానికి క్షమాపణ అనుగ్రహించడానికి, మనకి నిత్య జీవాన్ని ప్రసాదించడానికి. ఆ నిత్య జీవం మన సొంతం ఎప్పుడవుతుంది? ఆ యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే. యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఆయన చనిపోయింది మన పాపానికి విముఖుడు అవ్వాలని, మన పాపాన్ని నుంచి మనల్ని బయటికి తీసుకురావాలని. ఆయన మరణం మనకి జీవాన్ని తీసుకొని వచ్చింది. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఆ బాబుది అది 17వ జన్మదినం. ఆ బాబు వాళ్ళ అమ్మగారు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఇచ్చి, బాబు చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి గిఫ్ట్ ఇదే చివరిదే, నేను వచ్చే సంవత్సరం 18వ జన్మదినాన్న ఒక అద్భుతమైన బహుమానాన్ని ఇస్తాను అని. అంటే ఏం బహుమానం ఇస్తావు మమ్మీ అని అంటే, నేను ఎప్పుడు చెప్పను, అప్పుడు చెప్తానని. 17 సంవత్సరాలు 6 నెలలు వచ్చేటప్పటికి వాడికి ఒక జబ్బు వచ్చింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. 4 నెలల తర్వాత డాక్టర్ అన్నాడు ఇంకా బతకడు అని. అంటే 18వ జన్మదినానికి ఇంకా 2 నెలలు ఉన్నాయి. తల్లి అంటుంది, ఏదో విధంగా ఇతను బతకాలి, ఏం చేస్తే బతుకుతాడో చెప్పండి అని. అంటే ఆ తల్లి తో డాక్టర్ అన్నాడు, ఈ విధమైన ఆపరేషన్ జరిగితే కనుక జరుగుద్దని. సరే చేసేయండి అని అన్నారు. ఆపరేషన్ అయిపోయింది. 18వ జన్మదినాన్న డాక్టర్స్ ఇంజెక్షన్ ఇస్తే ఆ బాబు కళ్ళు తెరిచాడు. ఆ బాబుకి అన్నారు, హ్యాపీ బర్త్డే అని, చాలా థ్యాంక్స్ అండి, మా మమ్మీ నా 18th బర్త్డే గిఫ్ట్ ఇస్తానంది. ఏం గిఫ్ట్ ఇస్తానందో నేను చూడాలనుకుంటున్నాను. ఆ గిఫ్ట్ ఏంటండి అని అంటే ఒక కవర్ ఇచ్చారు. మమ్మీ చెక్ ఇచ్చిందా, డబ్బులు ఇచ్చిందా అని కవర్ ఓపెన్ చేశాడు. దాంట్లో డబ్బులు లేవు, చెక్ లేదు, ఒక లెటర్ ఉంది. ఆ లెటర్లో 4 సెంటెన్సెస్ ఉన్నాయి. ఏంటి, మమ్మీ ఒక లెటర్ ఇచ్చింది, కనీసం ఎదురు కూడా రాలేదంటే చదవండి అని అంటే చదువుతున్నది. బాబు హ్యాపీ బర్త్డే, ఈరోజు ఈ ఉత్తరం చదువుతామని నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ఇది చదువుతున్నావు నాకు తెలుసు. అయితే ఈ విధంగా ఉత్తరం చదువుతున్నాము, అదే గొప్ప గిఫ్ట్, నేను నిన్ను ప్రేమిస్తూ నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్. ఏంటి అని అనుమానిస్తున్నాము, డాక్టర్స్ చెప్పారు నీ గుండెకాయ పనిచేయదని, చచ్చిపోతామని. అయితే డాక్టర్స్ని బతిమలాడితే ఈ బాబు గుండెకాయ ప్లేస్లో ఇంకో గుండెకాయ పెడితే జరుగుద్దని, నా గుండెకాయని ఇచ్చామని అడిగాను, నేను చచ్చిపోయాను నిన్ను బ్రతికించడానికి. ఏసయ్య మన కోసం సిలువ మీద చనిపోయాడు మనల్ని బ్రతికించడానికి. అక్కడితో ఆగిపోలేదు. ఆయన దేవుడు కాబట్టి మరణానిపై విజయాన్ని సాధించాడు. ఎందుకో తెలుసా? మనకి నిత్య జీవం ఉన్నది అని చెప్పడానికి, పాపము నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి ఆయన ప్రాణం పెట్టాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి మరణంపై విజయాన్ని సాధించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించారా? అంటే ఏసయ్య నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు అని మీరు ప్రార్థన చేశారా? నా జీవితానికి నువ్వే రాజుగా దేవుడిగా ఉండు అని అడిగారా? ఒకవేళ అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. ఆ విధంగా మీరు ఈరోజు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే మీతో కలిసి నేను కూడా ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన చేసుకుందామా. మా దేవా, మా ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించారు, అందుకనే మా కోసం మీ లోకంలోకి వచ్చారు. మేము చేసినటువంటి పాపాన్ని మీ మీద వేసుకున్నారు, మాకు బదులుగా అతి ఘోరమైనటువంటి సిలువ మరణాన్ని పొందారు. అయితే మరణం మిమ్మల్ని బంధించలేకపోయింది, 3వ దినాన మీరు తిరిగి లేచారు, మాకు అనేకమైనటువంటి శాస్త్రీయమైన చారిత్రకమైనటువంటి రుజువులను ఇచ్చారు ప్రభువా. ఆ రుజువులను బట్టి అర్థమవుతుంది మీరు తిరిగి లేచారని. మీరు తిరిగి లేవడంతో మాకు నిత్య జీవం ఉన్నది, మీరు తిరిగి లేవడంతో మీరే మా పాపాల కోసం చనిపోయారు అనడానికి రుజువు ఉన్నది. ఈ దినాన్ని ఎంతమంది అయితే నిన్ను అంగీకరిస్తున్నారో వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువా దివ్యనామన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.